న్యూయార్క్ నగర సమీపంలో అందమైన ఈ కొరంగ వనంలో డీర్ పార్క్ డీర్ పార్క్ కొరంగ వనం లేక జింకల తోట అని కూడా అనొచ్చు. ఈ అందమైన డీర్ పార్క్లో ఈరోజు గంధం వారి స్వగృహంలో ఈ భూగర్భ గృహంలో సాహితీ గంధం పరిమళింపజేస్తున్నందుకు అందరికీ నా హార్దిక అభివందనాలు. గంధం వారి ఇంటిలో ఈరోజు సాహితీ గంధం పరిమళించడం, వారికి ఇంతమంది సాహితీ సంబంధం ఉండడం, ఆత్మీయుల అనుబంధం ఉండడం ఇది చాలా ఆశ్చర్యం కలిగించే అంశం, అభినందించదగ్గ అంశం. ఈరోజు ఈ సమావేశంలో వచ్చిన అందరిలో అందరి వదనార విందాల్లో ఉత్సాహం ఊయలలోగుతున్నది, ఉల్లాసం ఉత్సాహం ఉరకలు వేస్తున్నది, ఉల్లాసం ఊయలలోగుతున్నది. అంత అందమైన సన్నివేశం. మరి ఈ సన్నివేశంలో నేను పాల్గొంటున్న ఈ క్షణాలు అమృత కణాలుగా నేను భావిస్తాను. తెలుగు భాష మీద ఇంత అభిమానం ఉన్నందుకు మీ అందరికీ నా హార్దిక అభివందనాలు. తెలుగు భాష ఎంత అందమైనదో మీ అందరికీ తెలుసు. ఈ నేను మాట్లాడబోయే అంశాల్లో దాని గురించి కూడా ప్రస్తావన చేస్తాను. మొదట రెండు మూడు ప్రార్థనా పద్యాలతో నేను ప్రారంభిస్తాను. ఏ తల్లి ప్రేమ వర్ణింప కవీంద్రుల కలములు పరుగున కదలివచ్చు, ఏ తల్లి కీర్తి గానింప గాయక కంఠములు రాగముల దేలి పొరలిపోవు, ఏ తల్లి రూపు చిత్రింపగ చిత్రకారుల చేతి కుంచెలు తల నూచు, ఏ తల్లి మూర్తి నిర్మింప శిల్పుల చిన్ని ఉలులెల్ల నిలువెల్ల పులకరించు, ఆమె పారిజాత మనోజ్ఞ భూమిజాత జాత నూతన సుజాత ప్రపూత నేత్ర, ఆమె పారిజాత మనోజ్ఞ భూమిజాత జాత నూతన సుజాత ప్రభూత నేత్ర, భారతీదేవి జ్ఞాన పుష్పాల తావి నాట్యమాడునుగాక నా నాల్క పైన. సరే, ఎక్కువ ఉపోద్ఘాతం అవసరం లేకుండా సంక్షిప్తంగా తెలుగు భాషల గురించి రెండు మాటలు చెప్పి నేను అవధాన ప్రక్రియ గురించి వివరిస్తాను. తెలుగు భాష ఎంత అందమైన భాష, మరి గొప్ప గొప్ప కితాబులు ఇచ్చారు గొప్పవాళ్ళంతా. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఆంగ్లేయులు కూడా ప్రశంసించారు. చాలా సంవత్సరాల కిందట నేను అవధానాలు ప్రారంభించేటప్పుడు నాలుగు ముక్కలు చెప్పినట్టు నాకు గుర్తు. ఎందుకు నా భాషలో ఇంత ఇంపు, ఎందుకు నా భాషలో ఇంత సొంపు, అరసున్నాల అర్ధచంద్రాకార నఖక్షతాలున్నాయని కాదు, బండిరాల మొండిరాల బరువు దండిగా ఉందని కాదు, అప్పకవి అప్పగించిన కప్పల బెకబెకలున్నాయని కాదు, చిత్రకవి సృష్టి చేసిన బంధకవనాల కిచకిచలున్నాయని కాదు, నాది అజంత భాష, అజంతా చిత్రాల భాష. అచ్చు అంతముగా ఉంటే దాని అజంత ఉంటుంది. ఏ పదమైనా సరే మనం అచ్చుతోనే ముగిస్తాం. ఇంగ్లీష్ అయినా బుక్ బుక్, రోడ్డు రోడ్డు, ఎగ్ ఎగ్, ఇట్లాగా అచ్చు చేర్చని మనం మాట్లాడలేము. ఇటలీ భాష కూడా అంతే, అచ్చు చివర చేర్చి మాట్లాడతారు కాబట్టి ది ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నది. నాది అజంత భాష, అజంతా చిత్రాల భాష. అజంతా గుహల్లో ఉండే ఆ అందమైన చిత్రాలు, శతపత్రాల్లాంటి ఆ చిత్రాలు అర్ధరాత్రి నేత్రాలు విచ్చుకొని ఒళ్ళు విరుచుకొని ఒక్కసారి ఆ బొమ్మ ఈ బొమ్మతో మాట్లాడితే, ఈ బొమ్మ ఆ బొమ్మతో మాట్లాడితే ఎంత అందంగా ఉంటుందో ఊహించుకుంటే అంత అందమైన భాష. నా తెలుగు గులాబీ పూల జిలుగు, నా తెలుగు రత్న దీపాల వెలుగు, నా తెలుగు పాలరాతి శిల్పం, నా తెలుగు పారిజాత పుష్పం, నా తెలుగు స్వప్న చకోరి, నా తెలుగు స్వర్ణమయూరి. అమర భాష పంచదార, సంస్కృతం పంచదార, అమర భాష పంచదార, ఆంధ్ర భాష క్షీరధార, పాలు తెలుగు. పంచదార కరిగింది, పాలకు రుచి పెరిగింది, అందుకే నా భాషలో ఇంత సొంపు, అందుకే నా భాషలో ఇంత ఇంపు. ఇది ఇప్పుడు చాలా 34 సంవత్సరాల కిందట చెప్పిన మాటలు తెలుగు భాషను గురించి. అటువంటి ఈ భాషలో ప్రపంచ ఏ భాషల్లో ఏ భాషలో లేని ఒక విలక్షణమైన విశిష్టమైన ప్రక్రియ అవధానం అన్నది ఉన్నది. భారతదేశంలో ఏ భాషలో కూడా లేదు, సంస్కృత సాహిత్యంలో కూడా అష్టావధానం శతావధానం లేదు. కేవలం అది మనకు ఒక ఆధారం మాత్రమే, బీజం అక్కడి నుంచి మనం తెచ్చుకున్నాం. సమస్యాపూర్ణం అనేది సంస్కృత భాషలో ఉండేది. చాలా సమస్యలు ఉన్నాయి సంస్కృత భాషలో, చిత్రమైన సమస్యలు నా ప్రాచీన కవులు చేశారు, విలక్షణమైన సమస్యలను పూర్ణం చేశారు. టంటంట టంటంట టటంట టంట ఇదొక సమస్య, గుళుగుగ్గులు గుగ్గుళ్ళు ఇదొక సమస్య ప్రాచీన కాలంలో. టంటంట టంటంట టటంట టంట కాళిదాస్ పూర్ణ చేశారని చమత్కారంగా చెప్తుంటారు చాటులు. పట్టాభిషేకే మదవిహ్వలాయా సోపాన పాలీషు హేమఘట ప్రవృత్త, శ్రీరాముని పట్టాభిషేకంలో ఒక పరిచారిక ఆనందం పరవశించి ఆమె ఒక బంగారు ఘటం తీసుకొని వస్తున్నదట, అది తాపల మీద అంటే మెట్లు అంటారు సోపానముల మీద జారి పడింది. అక్కడి నుంచి అది పడుతూ ఉంటే శబ్దం వస్తుంది, టన్ 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 టన్, ఇలాగా ఆ కవి పూర్ణం చేశారు. అలాగే గుళుగుగ్గులు గుగ్గులు ఏమిటి, ఇదేమిటి అంటే ఒక నెరేడు చెట్టు ఉన్నది, చెట్టు మీద కోతులు ఉన్నాయి, అవి పళ్ళు పీక్కొని తింటుంటే కొన్ని నీళ్ళు పడతాయి కదా, అన్ని అవి తినవు. తమాషగా కవి అన్నాడు, జంబూఫలాన్ని పతంతి కపి కంపిత శాఖాభ్య, కోతులు కదిలించిన కొమ్మల నుండి జంబూఫలంలో నేరేడు పండ్లు పడుతున్నాయి, అది నీళ్ళల్లో పడ్డప్పుడు సౌండ్ వస్తున్నదట, ఏది గుళు 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 గుళు, అది గుళుగు గుళు గుగ్గులు అని వాడు తమాషగా పూజ చేశారు. ఇలాంటి సమస్యలు ఆ కాలంలో ఉన్నాయి తప్ప అవధాన ప్రక్రియ లేదు తెలుగు భాషలో. ఇంతవరకు మీరు క్విజ్లో పాల్గొన్న పద్ధతి ప్రకారమే మన బసవరాజు వర్మగారు, రవివర్మ గారు, రఘువర్మ గారు, రవివర్మ చేశాను రవివర్మ గారు చెప్పారు, మాడభూషి వెంకటాచార్యులు, అది నిజం, అక్షరాల నిజం. 1850 సంవత్సరం ప్రాంతంలో మాడభూషి వెంకటాచార్యులు గారు ఈ అవధానానికి తెలుగు భాషను రూపకల్పన చేశారు. అంటే సంస్కృతంలో నుంచి సమస్య, సంస్కృతంలో దత్తపది కూడా ఉన్నది, అయితే ప్రచారం ఎక్కువ లేదు. అంబలి ద్వేషణం వందే ఊరు పిండీకృతాసురం, కూరగాయ కృతత్రాసం పాలనేతి గవాం ప్రియం, ఇది ఒక చాటు మాత్రం అనిపిస్తుంది. ఈ సంస్కృత శ్లోకంలో అంబలి, ఊరు పిండి, కూరగాయ, పాలనీతి అనే తెలుగు పదాలు వినిపిస్తాయి, కానీ అది తెలుగు కాదు. అం బలిద్వేషణం వందే ఊరు పిండీకృత అసురం, ఊరు తొడల చేత పిండీకృత అంటే మర్దించబడిన, ముద్ద చేయబడిన, నలిపివేయబడిన రాక్షసులు, మధుకైట బాని రాక్షసులు చంపాడు విష్ణు. కు ఊరగాయ చెడ్డపాము, అదే కాళీయన కాళీయ సర్పం, దానికి భయం పెట్టాడు. పాలనే అతి గవాం ప్రియం, అతి ప్రియం దేనికంటే గవాం పాలనే, గోవులు పాలించడంలో మిక్కిలి ప్రియమైనవాడు. అట్లా వినదీస్తే అందులో తెలుగు పదాలు ఏముండవు, కానీ వినడానికి మాత్రం అంబలి, ఊరు పిండి, కూరగాయ, పాలనే తిని వస్తాయి. ఇలాంటిది నేను ఇటీవల ఒక పద ఒక చమత్కారంగా ఒక దత్తపది చెప్పాను. ఇప్పుడు మీరు పిజ్జులో చెప్పినట్లుగా ఇప్పుడు చూద్దాం ఎంతమంది చెప్తారు బహుమతి ఇప్పుడు వేస్తారా. నేను ఈ శ్లోకం చెబుతున్నాను సరస్వతీ దేవి మీద. ఇందులో నలుగురు భారతదేశం తరఫున ఆడిన గొప్ప క్రికెటర్లు ఉన్నారు, వాళ్ళ పేర్లు మీరు చెప్పాలి. ఇది సరస్వతీదేవి ప్రార్థన. విద్యా విలాస చిన్మయాస్యాం అజహర్ష వివర్ధినీం కవీంద్ర కపిలాం వందే హృదయాంతర్ బహిర్వాణీం. కపిల్ దేవ్ అజరుద్దీన్ విద్యావిలాస చిన్మయాస్యాం అజహర్ష వివర్ధిని కవీంద్ర కపిలాం వందే హృదయాంతర్ బహిర్వాణీం. వాణీ ఫస్ట్ ది సచిన్
చెప్పండి.
విద్యా విలాస చిన్మయాస్యాం విద్యా విలాస సచిన్మయాస్యాం కాబట్టి సచిన్ అనే అక్కడ వస్తుంది. విద్యా విలాస అది సంస్కృత పదాలు. చిన్మయ అంటే జ్ఞానమయమైన ఆశ్చర్య ముఖం గలది. అజ హర్ష అంటే బ్రహ్మదేవుడికి సంతోషాన్ని పెంపొందించేది. కవీంద్రులకంతా కపిలధేను వంటిది, కామధేను వంటిది. హృదయము అంతః బహిః లోపల వాణీం సరస్వతీదేవిని వందే నమస్కరిస్తాను. ఇది సరస్వతి స్తోత్రం. ఇది దీని దత్తపది అంట. ఇది సంస్కృత భాషలో చేసిన దత్తపది. ఇలాగ సంస్కృత భాషలో ఒకటి రెండు దత్తపదులు ఉన్నాయి, కానీ పూర్తి మన తెలుగులో ఉన్నట్లుగా లేదు. సరే, ఇవన్నిటిని తీసుకుని మాడభూషి వెంకటాచార్యులు గారు ఒక అవధానం, అష్టావధానం అని రూపకల్పన చేశారు. మన రవివర్మ గారు ఉరఫ్ రఘువర్మ గారు చెప్పినట్లుగా, బసవరాజు క్విజ్లో అడిగినట్లుగా, ప్రారంభించింది రూపకల్పన చేసింది మాడభూషి వెంకటాచార్యులే, కానీ తమ జీత్ర యాత్రలతో ఆంధ్రదేశం అంతా కూడా ఉర్రూత లూగించినటువంటి మహానుభావులు మాత్రం తిరుపతి వెంకటరావులు. ఆ మహానుభావులు ఎంత పాండిత్యం చూపించారో, ఎంత చమత్కారం చూపించారో చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఏనుగు నెక్కినాము, ధరణీంద్రులు మొక్కగా నెక్కినాము, సన్మానములందినాము, బహుమానములెందు పొందినామని ఢంకా బజాయించి చెప్పగలిగిన గుండె ధైర్యం వాళ్ళకున్నది. ఆ తర్వాత వెంకటరామకృష్ణ కవులు, కొప్పల సోదర కవులు, గాడేపల్లి కుకుటే వీరరాఘవ శాస్త్రి, వేలూరి శివరామ శాస్త్రి, నెల్లూరి వీరరాఘవ కవులు, ఇలాంటి వాళ్ళు చాలామంది అవధానంలో వచ్చారు. సరే, ఇప్పటికి ఎంతోమంది అవధానాలు మీరు చూస్తారు. సరే, ఈ అవధాన ప్రక్రియలో నేను అవధాన రంగంలో ప్రవేశించే నాటికి అవధానంలో పాండిత్యం ప్రదర్శించడమే ఎక్కువగా ఉండదు. ప్రేక్షకులకు అర్థం కాని భాషలో, ప్రేక్షకులకు అసలే అర్థం కాని భాషలో పద్యాలు చెప్పేటటువంటి అవధానాలు ఎక్కువగా ఉన్నారు. అప్పుడు నేను 1965 తిరుపతి ప్రాచ్య కళాశాల, దాని ఓరియంటల్ కాలేజ్ అంటారు, శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ కాలేజీలో విద్యార్థిగా ఉన్నప్పుడు దేవస్థానం ఉన్నత పాఠశాలలో ఒక అవధానం జరిగితే దాన్ని చూసి నేను అవధానం ప్రారంభించాను. ఆ 16 వయస్సులోనే నేను చిత్తూరు జిల్లాలో ఉండే పాఠశాలలన్నీ కూడా ఒక చిన్న అబ్బాయి అవధానం చేస్తున్నాడని నన్ను అన్ని పాఠశాలలు ఆహ్వానించి నేను విద్వాన్ ఫైనల్ చదివేసరికి దాదాపు 50 అవధానాలు చేశాను చిన్న వయసు. అంత చిన్న వయసులోనే అవధానాలు చేయడం అనేది ఆ విధమైన స్ఫూర్తి ఆ తిరుపతి వాతావరణంలో నాకు వచ్చింది. అంత చిన్న వయసులో నేను మా కళాశాలలో వార్షికోత్సవంలో కూడా అవధానం చేశాను. అప్పుడు ఒక సమస్య ఇచ్చారు. అంత స్త్రీలు ఉండరు, కోపం రావచ్చునేమో. భామ కన్నా చిన్న దోమ విన్న, అందుకే మీరు కోపం తీసుకుంటారు. మస్కెటో ఈజ్ గ్రేటర్ దాన్ ఏ యంగ్ లేడీ. ఇది ఆట వెలదిలో 4 పాదం ఇచ్చింది. భామ కన్నా చిన్న దోమ విన్న. మామూలుగా దీనిలో ఒక అక్షరం చేర్చడం కానీ ఏమైనా కుదరదు. మామూలుగా సమస్య అంటే ఒక అక్షరం చేర్చడము, ఒక వాక్యం విరవడం ఉంటుంది. ఆ కాలంలో, ఇప్పుడు ప్రాచీన కాలంలో ఉన్నాయి, కుందేలును కోడిపిల్ల గుటగుట మృంగన్, కుందేలు పెద్దది, కోడిపిల్ల చిన్నది, కోడిపిల్ల కుందేలు ఎలా మిగులుతుంది, మింగుతుంది, సాధ్యం కాదు. అప్పుడు ఆ కవి ఏం చేశాడంటే ఆకుందేలును అన్నాడు. ఆకును ప్లస్ తేలును సంధి చేస్తే ఆకుందేలును కోడిపిల్ల గుడ్డగుడ్డ మింగారు. ఒక ఆకును ఒక తేలును ఈజీ మింగేస్తాడు. అక్కడ కుందేలు లేదు ఇంకా. అలాగే కప్పను చూడంగా పాము గడగడ వనకి. పాము భయంకరమైనది, కప్ప అసలు చాలా మృదువైనది. పాము భయపడుతుందా? కప్పను చూడంగా పాము గడగడ వనకి, కప్ప వణకాలి, ఇది సమస్య. ఒక కవి ఏం చేశాడంటే దాన్ని చమత్కారంగా, చెప్పులు కిరుకురు అని శబ్దం చేసుకుంటూ చప్పుడు చేస్తూ వస్తుంటే ఆ వెంకప్పను చూడంగా పాము గడగడ వణకి. కప్పను అనే దానికి బెమ్ అనే రెండు అక్షరాలు చేసి చేర్చి వెంకప్పను చూడంగా కప్పురణ అయిపోయింది. వెంకప్ప చేతిలో కర్ర ఉంది కాబట్టి దానికి పాము చంపుతారేమో భయపడుతుంది. కవలకి వెళ్ళేవాడు కర్ర పట్టుకుంటాడు కదా చేతిలో. అది ఎవడో ప్రశ్న వేశాడంటే గాంధీ గారి చేతిలో ఎప్పుడు కర్ర ఉంటుంది, ఎందుకు విగ్రహం కానీ అని అడిగితే ఒకటి జవాబు చెప్పాడు, కాకుల మీద వాళ్ళకుండా తోడ. ఇలాగే జవాబు చెప్పేవాళ్ళు కూడా. సరే ఇప్పుడు మనం భామ కన్నా చిన్న దోమ మిన్న అనే దాన్ని ఎట్లా సమర్థించాలి, దానికి చమత్కారంగా ఒక మాట ఇలా చెప్పాను నేను ఆట వెళ్ళదు. ఆట వెళ్ళదు చాలా అందమైన ఛందస్సు తెలుగులో వేమన ప్రసిద్ధి దొరికి. రాత్రిపూట వచ్చి రక్తంబు పీల్చును, పగటి పూట కానబడదు దోమ. పగలు రాత్రి అనక బాధించు గయ్యాలి భామ కన్నా. రాత్రి పూట వచ్చి రక్తంబు పీల్చును, పగటి పూట అది మన పలికి రాదు. పగటి పూట కానబడదు దోమ, పగలు రాత్రి అనక బాధించు గయ్యాలి భామ కన్నా చిన్న దోమ. ఇప్పుడు ఒప్పుకుంటారు గయ్యాలి భామల గురించి చెప్పింది, మంచి భామ గయ్యాలి భామ కన్నా అన్నాను కానీ మంచి భామ మేడం మీరు ఒప్పుకోరా. సరే సరే, అలాగే ఆ కళాశాల జీవితంలోనే అవధానం చేస్తుంటే ఒక మంచి ప్రేక్షకుడు పుష్పముల వల్ల పాడయ్యే పూల తోట. చాలా వ్యతిరేకం కదా, పుష్పముల వల్ల పూల తోటకు చాలా బ్యూటీ వస్తుంది, అందం వస్తుంది. ఆయన తేట గీతలు అడిగాడు, పుష్పముల వల్ల పాడయ్యే పూల తోట. ఆయన ఒక ఆలోచన చేశాడు, నేను ఒక రీతిగా చెప్పాడు, తర్వాత నాదే బాగుందని ఆయన చెప్పాడు అనుకోండి. అదేష్ నేనేం చెప్పానంటే, ఒక ఉద్యానవనంలోకి ఆడపిల్లలంతా వచ్చారు. ఆడపిల్లలకి పూలంటే చాలా ఇష్టం కదా. పూల కోసము వచ్చిన బాలలిల్ల రెమ్మలను దూసి కొమ్మలు తెచ్చివేయ, వగపు చెందిన యజమాని వదిలినిట్లు లేక వనమాలి తోటమాలి. ఈ ఆడపిల్లలంతా వచ్చి పూల కోసం ఆ కొమ్మలు లాగి రెమ్మలన్నీ గబగబ లాగుతున్నారు, కొమ్మలు విరిగిపోతున్నాయి, రెమ్మలు విరిగిపోతున్నాయి. అప్పుడు ఆ వనమాలి తోటమాలి అన్నాడు, పుష్పముల వల్ల పాడయ్యే పూల తోట, ఈ పూలు లేకపోతే ఆడపిల్లలు రాదు కదా, ఈ పూల వల్లే కదా ఈ పూల తోట నాశనమైంది అని చమత్కారం. అంటే ఇక్కడ సమర్థన చేయడం, దానికి వేరే మార్గం లేదు అంతకంటే. సరే ఆయన ఏమన్నాడంటే, మీరు ఎలా చేశారండి అని అడిగాను నేను. మేఘపుష్పముల వల్ల పాడయ్యే పూల తోట అంటే మేఘపుష్పములు అంటే మేఘం నుంచి పడే నీళ్లు మేఘపుష్పములు అని ఆయన ఉద్దేశం. నేను చెప్పాను పుష్పం మీద నీటి బొట్లు ఉంటే ఇంకా అందం పెరుగుతుందండి అన్న. సరే ఆయన ఏదో ఆ విధంగా ఇది ఆ చిన్న వయస్సులో చేసినటువంటి అవధానంలో రెండు చెప్పాను. ఆ తర్వాత చాలా వరకు ఆంధ్రదేశం అంతా తిరిగాను, మీకు మీరందరూ కూడా పరిచయ వాక్యాల్లో విన్నారు. సరే ఇప్పుడు ఈ అవధానంలో కావలసినవి ఏమిటి, అవధానికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి అంటే, ఐదు ధకారాలు ఉండగలిగిన వాడు అవధానం చేయగలడు. ఇంతకుముందు ఏదో మీరు ఫిజ్లో కూడా ప్రశ్న వేశారు అవధానికి ఏమి ఉండాలి. కానీ మేము విన్నది ఏమిటంటే పెద్దల ద్వారా ఐదు ధకారాలు ఉండాలి. కొంతమందికి మకారాల మీద ఇష్టం అంటుంటారు కదా. నర్తనశాల పిక్చర్ మీరు చూసి ఉంటే మా మామగారికి మకారాల మీద మమకారం ఎక్కువ అంటాడు. అప్పుడు కీచకుడిని ఇంట్రడ్యూస్ చేస్తుంటాడు, వాడు వలలు దగ్గరకు వస్తాడు వంట వలల దగ్గరికి. మా మామగారికి మమకారాలు అంటే చాలా ఇష్టం లేండి, అంటే మగువ మాంసము మద్యము అని ఇట్లాగా మకారాల మీద ఇష్టం. అట్లాగా అవధానికి కావలసినవి ధకారాలు ఏమిటంటే ధార, ధారణ, దిశన, ధోరణి, ధైర్యం. ఈ ఐదు ధకారాలు కావాలి. ధార అంటే ఫ్లో, వేగంగా పద్యించకూడదు. ధారణ అంటే జ్ఞాపకం ఉంచుకోవడం, ప్రిజర్వేషన్ అంటే ఇంగ్లీష్లో. దిశన అంటే టాలెంట్, అంటే ఈ సమస్యను ఎలాగ చేస్తే విరుగుతుంది, ఈ దత్తపదిని ఎలాగ చేయాలి అనేది, అది దిశన. తర్వాత ధోరణి, అది ప్రజెన్స్ ఆఫ్ మైండ్, అంటే సమయస్ఫూర్తి. అవధానంలో పృచ్ఛకుల్లో చిలిపి ప్రశ్నలు వేసినప్పుడు దానికి తగినటువంటి చమత్కారంగా సమాధానం చెప్పడం. ఉన్నట్లుండి నేను ఆలోచిస్తుంటాను పద్యం, ఆయన ఉన్నట్లుండి ఏమండి అని ఏదో మొదలు పెడుతుంది. ఒక చిన్న సందేహం వచ్చింది, ఆంధ్రదేశంలో తల తిరిగిన రచయిత్రు ఎవరండి అని ఒకరోజు. ఆంధ్రదేశంలో తల తిరిగిన రచయిత్రు చెప్పండి ఎవరు. ఆడియన్స్లో కొంతమంది ముప్పావళ రంగనాయక బొమ్మలు మీరు కూడా అది అంటున్నారు, కానీ అది చెప్పలేదు. ఆంధ్రదేశంలో తల తిరిగిన రచయిత్రి లత. ఎందుకండి తల తిరిగితే లత అవుతుంది అని అట్లా చమత్కారం. వాళ్ళు ఓటు ఊహిస్తే మనం ఓటు జవాబు చెప్పాలి. ఒకసారి ఎక్కడో అవధానం చేస్తున్నాము, ఒక పిచ్చోడు ప్రశ్న వేశాడు, అంటే సమయస్ఫూర్తికి చెప్తుంది, ఏమండి మీరు శ్రీదేవి గారు సినిమా యాక్టర్ అప్పుడు ఫేమస్గా ఉంది బాంబేలో, సినీ హీరోయిన్ శ్రీదేవి గారు, ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు, మీరు ఒక పడవలో ప్రయాణం చేస్తున్నారు, మీకు ఈత వచ్చు, వాళ్ళిద్దరికి ఈత రాదు, పడవ బోల్తా పడిపోయింది, వాళ్ళిద్దరు నీటిలో మునిగిపోతున్నారు, మీరు ఎవరిని కాపాడుతారు? పెద్ద సమస్య తీర్చిపోయింది. ప్రైమ్ మినిస్టర్ నరసింహారావు గారిని కాపాడాలా, సూపర్ హీరోయిన్ శ్రీదేవిని కాపాడాలి? చెప్పండి ఎవరిని కాపాడాలి, మీరే చెప్పండి. నాకు ఈత వచ్చింది ముందు, ఈత వచ్చని చెప్పాను వాళ్ళు కాదు, చెప్పండి మీరు చెప్పండి. శ్రీదేవి గారు అంటారు మీరు.
నరసింహారావు గారికి సారీ అండి, లేడీస్ ఫస్ట్ అని చెప్పి ఆమెను కాపాడు.
నేనేం చెప్పానంటే శ్రీదేవిని కాపాడతాను. ఆయన ఏమన్నాడంటే, ఏమండి మీకు ఆడవాళ్ళ మీద అంత పక్షపాతం, సినిమా హీరోయిన్ అని చెప్పి మీకు అంత పెద్ద మోజు కూడా ఉన్నట్టుంది, ప్రైమ్ మినిస్టర్ అండి, ఆయన దేశానికి ఎంతో సేవ చేశాడు, అటువంటి ప్రైమ్ మినిస్టర్ని కాపాడలేను అంటే, నేను అన్నాను అది కాదు బాబు, ఒక ఎవరినైనా నీళ్ళలో మునిగిపోయినప్పుడు కాపాడాలి అంటే జుట్టు ఉండాలి, జడ ఉంటుంది కాబట్టి పైకి లాగవచ్చు, నరసింహారావు గారికి బట్టదలు కాబట్టి తాగడం సాధ్యం కాదు, అందువల్ల నేను శ్రీదేవినే కాపాడతాను మొదట, తర్వాత నరసింహారావు గారి విషయం చూద్దాం. ఇట్లాగ సమాధానం చెప్పడం అడుగుతుంటారు, చిత్ర విచిత్రమైన ప్రశ్నలు అడుగుతుంటారు. ఒక ఆయన అన్నాడు, ఏమండి ప్రపంచంలో ఈ ఆడవాళ్ళు ఏమి కనిపెట్టలేదు, వాళ్ళంతా ఆనందిస్తున్నారు, స్టవ్లు, తర్వాత రేడియోలు, టీవీలు, తర్వాత కార్లలో తిరుగుతున్నారు, విమానంలో పోతున్నారు, అంతా అంతా మగవాళ్ళే కనిపెట్టినారు, ఆడవాళ్ళు ఒక్కటి కనిపెట్టింది చూపించండి చూద్దాం అని. బాబు నేను అన్నాను, అన్నీ కనిపెట్టిన పురుషులను కనిపెట్టింది ఆడవాళ్ళు. ఇలాగే సమాధానం చెప్పాలి, ఇది సమయస్ఫూర్తి అంటాం దీన్ని. ధోరణి, ఈ నాలుగు అంశాలతో పాటు ఐదవది ధైర్యం. ధైర్యం అంటే ఈ ఏ సమస్య ఇచ్చినా సరే, దత్తపతి ఇచ్చినా సరే నేను చేయగలను, అంటే రీజనబుల్గా ఇస్తే నేను చేయగలను, ఒక ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ఈ ఐదు ధకారాలు ఉన్నవాడు అవధానం చేయగలుగుతాడు అని పెద్దలు చెబుతుంటారు. సరే ఇందులో సమస్య అంటే ఒక విరుద్ధార్థాన్నిచ్చి పరిష్కారం చేయడం మీకు తెలుసు, నాలుగవ పాదం ఇస్తారు సహజంగా. ఎప్పుడైనా ఇబ్బందులు జరిగేటప్పుడు అవధానంలో మూడవ పాదాన్ని కూడా మార్చుకుంటారనుకోండి, అది చాలా తక్కువ సన్నివేశం. ఈ సమస్య అంటే మీరు మామూలు సమస్యలు మనకి ఎన్నో ఉన్నాయి, ఆహార సమస్య, సంతాన సమస్య, కుటుంబ జనాభా సమస్య, అధిక ధరల సమస్య, ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవి కాదు, లోక విరుద్ధమైన విషయం ఇస్తే అది సమస్య, ప్రాబ్లం. సమస్యలు ఎన్నో మనకు ఉండే, బాలగంగాధర తిలక్ గారు చెప్పారు అమృతం కృష్ణ రాత్రి అనే కావ్యంలో, పంచదార లేదు, పాల డబ్బా లేదు, బొగ్గులు లేవు, రాత్రికి రగ్గులు లేవు, చింతపండు ధర హెచ్చింది, చిన్నానకు మది భ్రమించింది, అక్కయ్యకు మూడో కానుపు, తమ్ముడికి మోకాలి వాపు. ఇది సమస్యలు. కానీ ఇది అవధానంలో ఆ సమస్య కాదు, జనాభా సమస్య కాదు, ఆహార సమస్య కాదు. నాలుగో పాదంలో ఒక వ్యతిరేకమైన అభిప్రాయాన్ని ఇచ్చి దాన్ని సమర్థించమంటుంది. ఇంతకుముందు రెండు ఉదాహరణలు విన్నారు. ఇవి చాలా రకాలుగా ఉంటాయి. ఒక అక్షరాన్ని చేర్చుకోవడం వల్ల పరిష్కారం చేయడం, ఒక పదం చేర్చుకోవడం వల్ల పరిష్కారం చేయడం, రెండు అక్షరాలు కలపడం వల్ల పరిష్కారం చేయడం, చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ఒక అక్షరంతో చెప్తారు. ఇక్కడ మహిళామణులు దండిగా ఉన్నారు, వారికి సంబంధించిన సమస్య. కుందనమును కోమలాంగి కోరదుసును, కందపద్యంలో నాలుగో పదం. కుందనమును అంటే బంగారు, కోమలాంగి ఏ యువతి కూడా కోరదుసుని, బంగారు అంటే ఏ యువతికి కూడా ఇష్టం లేదు సుమా. ఇది ఫైట్ ఆపోజిట్ కదా. బంగారు కోసం పాపం ఎంత కంగారు చూపిస్తారో మీకు తెలుసు. దీన్ని పరిష్కారం చేయమని. మామూలుగా అయితే ఈ ధరలు పెరిగిపోయినాయి కాబట్టి ఆ పాడు బంగారం పోతే పోన్లే అనొచ్చు. అప్పుడు ఆడవాళ్ళు వద్దులేండి, మీకు ఎందుకు ఆశ్రమ, నాకు బంగారు వద్దనొచ్చు. లేదా చమత్కారంగా సమర్థించేటప్పుడు అనురాగమే సుందరమగు భూషణమట కుందనమును కోమలాంగి కొరదుసుంది, భర్త అనురాగం ఉంటే చాలు ఇంకెందుకు బంగారు అని చమత్కారంగా చెప్పచ్చు. కానీ నేను అలా చెప్పకుండా ఆ పృచ్ఛకుడు ఏదో ఒక అంశాన్ని దాచి ఉంచాడని ఆలోచించి ఆ అంశాన్ని పట్టేసి ఇప్పుడు పద్యం చెబుతున్నాను. భార్యలను ఏ విధంగా చూసుకోవాలో భర్తలకు సందేశం చెబుతున్నాను. ఏమని, మందస్మితములు చిమ్ముచు, కాపురంలో ఎప్పుడూ కూడా చిరునవ్వులు చిలకరిస్తూ ఉండాలి, పన్నీరు చిలకరించినట్లుగా. అలా కాకుండా ఎప్పుడు మొహం మలమల మార్చుకొని వసే దరిద్ర మొహం కాఫీ తీసుకురా అని ఇట్లాగా అంటే వాళ్ళకి ఎంత బాధ అవుతుంది చూడండి. అలా కాకుండా మందస్మితములు చిమ్ముచు చందన చూర్ణంబు మేన చల్లిన రీతిని, భార్యను పలకరించి ఆ పలకరింపు ఎలా ఉండాలంటే చందనపు పొడి శరీరం మీద చల్లినంత చల్లగా హాయిగా ఉండాలి. ఎంత చల్లగా ఉండాలంటే అదేదో పాటలో చందమామ చల్లగా మత్తు మందు చల్లగా అన్నట్లుగా ఉండాలి. అలాగే చందన చూర్ణంబు మేన చల్లిన రీతిని చిందింపు వలపుల, అలా అనురాగాన్ని చిందించు. కరకుందనమును కోమలాంగి కోరదు సుమ్మి, కరకుందనము అంటే కర్కశత్వం అని అంటే కరకు ప్లస్ తనము, దాన్ని సంధి చేస్తే ధృత సంధి, సొగసుందనములాగా కరకుందనము, అక్కడ బంగారు లేదు, కరకుందనమును కరకు ప్లస్ తనము కరకుందనమును కోమలాంగి కోరదు సుమ్మి. సమస్య పరిష్కారం. ఓ చోట సమస్య, తల నరకుట హింస కాదు ధర్మం మ్యగున్, తల నరకడం అనేది అసలు హింస కాదు, అది చాలా ధర్మం అన్నట్టు దాన్ని సమర్థించరు. బలవంతులు దుర్జనులై బలహీనులను అనుగద్రొక్కి బాధింపగా ఆ తల పొగరు నిండిన నియంతల నరకుట, ఆ తల పొగరు నిండిన నియంతల నరకుట హింస కాదు ధర్మం మ్యగున్ అని భగవద్గీత సాహింసాన్ని చెప్పేసి తల నరకుట నియంతలను నరకాల్సిందే, వాళ్ళు ఉండకూడదు అని. కాబట్టి అట్లాగా నియం అనే రెండు అక్షరాలు చేర్చాం, సమస్య పూర్ణాలి. ఇలాగా అక్షరాలు చేర్చడం వల్ల మనం చమత్కారాన్ని సృష్టిస్తాం. బావా రమ్మనుచు చెల్లి భ్రాతను పిలిచను, ఒక చెల్లెలు తన అన్నను బావా రావయ్య అని పిలిచిందట. చెల్లెలు అన్నను బావా అని పిలవదు కదా, మహానుభావ అని పిలవచ్చు. కానీ ఇక్కడ మహానుభావ అంటే ఒత్తు వస్తారు, బావా అన్నారు కాబట్టి వావి వరుసలు ఆపోజిట్గా ఇస్తున్నాడు. ఇక్కడ బావా రమ్మను చూచెల్లి భ్రాతను పిలిచి, అప్పుడు నేను ఆలోచించి ఓహో నీ ఆలోచన ఏదో అని పట్టేసి, ఒక పండుగకు భర్త వస్తున్నాడు, ఈమె పుట్టింట్లో ఉన్నది. మా ఊరికి అప్పుడు ట్రైన్లు రెండు ఉన్నాయి, వెంకటాద్రి రాయలసీమ, అది ఎప్పుడైనా రావచ్చు తెలుసు కదా, రైలు ఎలా రైలు ఎలా ఆలస్యంగా వస్తాయి తెలుసు కదా. ఒకసారి రైలు 10 గంటలకు రావాల్సిందే, కరెక్ట్గా 10 గంటలకు వచ్చింది. సంతోషంతో పోయి గార్డుకు పూలదండ వేసేట కరెక్ట్గా తెచ్చావే ట్రైన్. వాడు అన్నట ఇది నిన్న 10 గంటలకు రావాలి, నిన్న 10 గంటలకు రావాల్సింది మా బాబాయ్. అట్లాగా లేటుగా కూడా వస్తాయి. ఆ అమ్మాయి అన్నతో అంటున్నది, బావయ్య లేఖ వ్రాసింది. అప్పుడు ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ ఎస్టీలు లేవు. బావయ్య లేఖ వ్రాసింది, రావచ్చు నువ్వు వెంకటాద్రి రైలుకు, స్టేషన్ పోవలయ్య, టైం 4 బావా, రమ్మనుచు చెల్లి ప్రార్థన పిలిచి, టైము 4 బావా. ఇక్కడ టైం అనేది ఇంగ్లీష్ వాడాల్సి వచ్చింది, ఎందుకంటే తెలుగులో టైం అని చెప్పడానికి సరైన పదం లేదు. దానికి కూడా తెలుసు,
కోపం వచ్చింది.
టైం చూసుకొని మాట్లాడు అని నాకు చెప్తాను. మీరు మనం ఎంత ఎంత ముగించాలో చెప్తే నేను ముగించేసి మళ్ళీ
మీకు ఎప్పుడు బ్రేక్ కావాలనిపిస్తే అప్పుడు మనం ఆగి చిన్న బిందు.
ఎందుకంటే ఎంతసేపు మాట్లాడాలని ఎందుకు అడుగుతున్నాను అంటే, ఒకసారి ఉపన్యాసుడు అడిగాడు. ఉపన్యాసాలు అంటే బోరని కదా, తల బద్దలు కొట్టుకుంటుంటుంది. 5వ ఉపన్యాసం కూడా 6వ ఉపన్యాసం కూడా అవకాశం వచ్చింది. ప్రేక్షకులను అడిగాడయ్యా నేను ఎంతసేపు మాట్లాడాలి, ఆడియన్స్ మధ్య ఒకటి లేచి మీరు గంట సేపు మాట్లాడాడు మాకు అభ్యంతరం లేదు, 2 గంటలు మాట్లాడాడు మాకు అభ్యంతరం లేదు, 3 గంటలు మాట్లాడాడు మాకు అభ్యంతరం లేదు, కానీ మేము 5 నిమిషాలు వింటాం వెళ్ళిపోతాం అన్నారంట. అట్లా చేస్తారని
భయం.
టైం 4 బావా 4+ బావు 4+ బావు 4 బావా అంటే 4:15 రమ్మనుచు చెల్లి భ్రాతను పిలిచాడు. సరే ఇలాంటివి చాలా చిత్రంగా ఉంటాయి. హనుమత్పుత్రుడు భీష్మపుత్రిని వివాహం వాడే దీవింపుడి ఆంజనేయుని కుమారుని భీష్ముని కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాడు, పెళ్లి మీరు దీవించండి. చాలా సంవత్సరాల క్రితం ఊళ్ళో మదనపల్లి అనుకుంటాను. హనుమత్పుత్రుడు ఆంజనేయుని కుమారుడు భీష్మపుత్రిని భీష్ముని కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాడు, దీవించండి. కాబట్టి అక్కడ నాకు వెంటనే ఆలోచన ఈజీగా వస్తుంది, అవధానికైనా మత్పుత్రుడు అంటే అయిపోయింది, హను దగ్గర కట్ చేయాలి. మత్పుత్రుడు, మత్ అంటే నా యొక్క పుత్రుడు కుమారుడు. ఇక వసుదేవుడు తన కుమారుడు కృష్ణుని పెళ్లి చేసేటప్పుడు వచ్చినటువంటి బంధువులకు చెప్తున్నాడు, కనులం కజ్జల రేఖ తీర్చి నొసటన్ కస్తూరి కీలించి చిక్కని గండంబున చుక్కబెట్టి వధువై కళ్యాణ వేషంబునన్ కనిపింపన్ వసుదేవుడు ఆప్తులకు ఒక్కాణించి ఈ దివ్య దేహను. హనుమత్పుత్రుడి దగ్గర మన దివ్య దేహను, మత్పుత్రుడు ఈ దివ్య దేహము కలిగినటువంటి ఈమె ఎవరు, భీష్మపుత్రి అంటే భీష్మకుడి కూతురు రుక్మిణి. భీష్మకుడు అన్నా భీష్ముడు అన్నా ఒకటే, రుక్మిణి వాళ్ళ నాన్న పేరు భీష్మకుడు, భీష్ముడు అన్నా ఒకటే కాబట్టి ఈమెను పెళ్లి చేసుకుంటున్నాడు దీవించాడు. ఇది చాలా కష్టమైన సమస్య, ఆ హనుమత్పుత్రుడి దగ్గర విరిచేస్తే అయిపోతుంది. ఇక ఈ పద్ధతిలో ఒక చమత్కారమైన సమస్య చెప్పిన తర్వాత పద్ధతి వెళ్దాం. జమునను చూడగా విజయశాంతి లభించే జయప్రదంబుగన్. జమునను చూస్తే విజయశాంతి జయప్రదలాగా కనబడుతున్నది. నేను మొదట ఏమనుకున్నా అంటే ఊరికే వేగ్గా ఇస్తున్నాడేమో, ఎగతాళిగేస్తున్నాడేమో అని అనుకున్నాను. జాగ్రత్తగా ఆలోచించి సమస్య, నీ ఇష్టం వచ్చినట్టు హీరోయిన్ అందరూ తీసి పడేస్తే నేనేం చేయాలని లేదండి, ఇది బాగానే ఆలోచించి ఇచ్చాను. సరే దాన్ని నేను జమునను, ఈ జమ్ము అనే దానితో ఎండ్ అయ్యే పదాలు కావాలి మనకు అని ఆలోచించి పూర్ణం చేశాను. ఇది భగవద్గీతను తీసుకున్నాను. అస్త్ర సన్యాసం చేసిన అర్జునుని చూచి శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు, సమరము చేయనన్సు రభసమున చాపము క్రింద వేచి సంభ్రమమున కృంగిపోయితివి బంధువులను హతమార్చనన్సు నీ భ్రమలు తొలంగి నేడు భగవంతుని రూపము నీ దుహృత్సరో జమునను చూడగా నీ హృదయ పద్మములో చూడగా సరోజము అంటే పద్మం, సరోజమునను అంటే పద్మమునందు, ఆ పద్మం ఎలాంటిది, నీ హృదయ పద్మములో చూడగా విజయ ఓ అర్జున శాంతి లభించే జయప్రదంబుడు, నీకు జయం సిద్ధిస్తుంది. కొన్ని కేవలం మాటల విరుపుతో చమత్కారంగా పూరణ చేయవచ్చు. పృచ్ఛకులు చిత్రమైనటువంటి ఆపోజిట్ తెచ్చి తగిలిస్తుంటారు లంకెలు. ముక్కంటి నలువ చెలువకు ముద్దులు పెట్టాను. ఇక్కడ ముద్దులు పెట్టడం పెద్ద అమెరికాలో పెద్ద దోషమేం కాదు, కానీ ముక్కంటి పరమేశ్వరుడు నలువ చెలువకు సరస్వతీదేవికి ముద్దులు పెట్టాడు. మరి అన్యాయం కదండి, పార్వతీదేవికి ముద్దులు పెట్టుకోవచ్చు కానీ సరస్వతికి ముద్దులు పెడితే ఇట్లాగా ఇది సమస్య ఇచ్చాడు. నేను చిట్ట చివరిలో ఒక విరుపు చేసి సమస్యను పూర్తి చేసి బ్రహ్మదేవుడు సృష్టిలో మునిగిపోయి ఉంటే పాపం సరస్వతీదేవి విసుగొచ్చి ఎక్కడి సృష్టిది నాపై మక్కువ చూపవనుచు వాణి మౌనము పూనను అలిగి పాపం పక్కన కూర్చుంది. ఎప్పుడు చూసినా మీరు సృష్టి చేసుకుంటుంటారు, సినిమాకు రమ్మంటారు, షాపింగ్కి రమ్మంటారు అన్నట్టు. అంటే అప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతి దగ్గరికి వెళ్ళి చెక్కిలి నిమురుచు, కప్పించుకోవద్దని చెక్కిలి నిమురుచు, చిలిపిగా ముక్కు అంటి, చిలిపిగా ముక్కు అంటి, ముక్కు ప్లస్ అంటి ఉత్వసంధి ముక్కు అంటి నలువ బ్రహ్మదేవుడు చెలువకు ముద్దులు పెట్టి సరస్వతీదేవి ఇక్కడ లేదు, బ్రహ్మదేవుడు సరస్వతీదేవికి ముద్దులు పెట్టాడని ఉన్న విషయాన్ని చెప్పాడు. ఇది ఒక పద్ధతి. ఒక్కొక్కసారి మనము విభక్తిని మార్చాల్సి వస్తుంది. మగనికి చూలు వచ్చినని మానిని మీసము దువ్వకుండునే, ఇదో సమస్య. మరీ దారుణం, రెండు విరుద్ధాలు ఉన్నాయి ఇక్కడ. మగనికి గర్భం కావాలి, ఆ గర్భాన్ని చూచి ఒక మానిని మీసము దువ్విందట. చంపక మాలి, మగనికి చూలు వచ్చినని మానిని మీసము దువ్వకుండునే. అంటే ఇక్కడ వాక్యాన్ని విరిచి దాని చమత్కారం చూపించారు. ఒక ఆమె సంతానం కలగలేదు, దాదాపు 10-15 సంవత్సరాలు గడిచిపోయింది. అప్పుడు కొన్నాళ్ళ తర్వాత ఆమె గర్భవతి అయింది. ఆ శుభవార్త పక్కింటి పార్వతి తెలిసిపోయి ఆమె అంటున్నది ఈమెతో, సగము గతించే యౌవనము సంతతి మాత్రము లేదటంచు పెన్ను వగపున కృంగిపోవా, భగవంతుడు చల్లని చూపు చూచి గట్టిగా ఫలించే నీ కడుపు డెందము పొంగగా టీవీ వచ్చే నీ మగనికి. మగనికి ఏం వచ్చింది? డెందము పొంగగా టీవీ వచ్చే నీ మగనికి చూడు వచ్చినని మానిని ఓ మగువ మీసము దువ్వకుండానే. నీ భర్త మీసము దువ్వకుండా ఉంటాడా? కాబట్టి ఇక్కడ ఆ వాక్యాల విరుపుతో చమత్కారంగా ఆ భర్తకు భార్యకు ఆమెకు గర్భము, వీరికి మీసము చేయాలి, ఇలా ఉంటుంది. ఇంకా చాలా రకాలు ఉన్నాయి, ఇవి వాటినన్నిటి చెప్పే అవకాశం లేదు కాబట్టి కేవలం కొన్ని మాత్రమే చెప్తాను. ఒకటి చెప్తాను, ఒక సన్నివేశాన్ని కల్పించుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి తండ్రికి లేని మీసములు తల్లికి వచ్చెను కూతురు ఏడ్చరా, తండ్రికి లేని మీసములు తల్లికి వచ్చెను కూతురు ఏడ్చరా. దీన్ని ఏ వాక్యం విరిచినా సమస్య పూర్తి కాదు. ఏదైనా అక్షరం చేర్చుదామంటే సమస్య పూర్తి కాదు. అప్పుడు మనం బాగా మెదడు ఆ పదులు పెట్టి ఒక సన్నివేశాన్ని సృష్టించుకోవాలి. ఓ సన్నివేశాన్ని నేను సృష్టించుకున్నాను. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయి చాలా ధనవంతురాలు, అబ్బాయి నిరుపేద, కానీ వాళ్ళ అమ్మ మాత్రం చాలా చండ ప్రచండురాలు, గయ్యాలేని ఇంతకుముందు అన్నానే ధనవంతురాలు. ఆ పేదవాడిని ఎందుకు చేసుకుంటామని ఆమె ఒప్పుకోలేదు. ఆ పకీర్ నేను చేసుకొని ఏం సుఖపడతావే నువ్వు వద్దు అని. ఆమె సూర్యకాంతం ప్లస్ ఛాయాదేవి ఈక్వల్ టు అన్నట్టుగా ఉంది. ఆ ఇంట్లో ఆమెదే పై చేయి. అంటే ఆ భర్త పాపం భార్య విధేయుడు, నోరు లేనివాడు, అదే చాలా మంచివాడు, ఆమె చేతగానే అసమర్థుడని మంచివాడు, నోరు ఎత్తలేడు పాపం. ఆమె ముందు మంచి మనసుల్లో సూర్యకాంతం అంటుంది, నాగేశ్వరరావు భార్యకు అక్కడ ఏదో కొడుకు పుట్టాడని ఒక టెలిగ్రామ్ ఇస్తుంది కావాల్సి ఈ సావిత్రి, తెలుసు కదా మీకు సినిమా చూసే ఉంటుంది. అప్పుడు టెలిగ్రామ్ వస్తుంది. అప్పుడు ఈమె తమాషగా సూర్యకాంతం, ఆమె తెలియదు పాపం నిజం అనుకుంటుంది, చక్కెర తీసుకుని వెళ్ళి శ్రీరంగరావు నోట్లో పోయారని చూస్తే, ఏమండి నోరు తెరవండి అంట. నేను ఎప్పుడైనా నీ దగ్గర నోరు తెరిచాను చాలండి, వెళ్ళకోవడం ఆ అబ్బాయికి కొడుకు పుట్టాడు అందుకు చక్కెర పోస్తున్నాను పోస్తుంది. అట్లాగా భార్యా విధేయులు ఉంటారు కొంతమంది, పాపం నోరు తెరవలేరు. ఒక ఆఫీసులో ఒక మేనేజరు భార్యా విధేయుడు అంటారు. ఆ ఆఫీసులో దాదాపు 1,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక మీటింగ్ పెట్టాడు, ఇందులో భార్యా విధేయులు ఎవరో చేతులు ఎత్తండి. అందరూ చేతులు ఎత్తారు, ఒక ఆయన మాత్రం చేయి ఎత్తలేదు. ఏమయ్యా నువ్వు చేయి ఎత్తలేదంటే, చేయి ఎత్తాలి లేదో మా ఆవిడని అడగాలండి, చేయి ఎత్తాలని లేదో మా ఆవిడని అడిగి చెప్తారండి. ఇంకా భార్య విధేయుని గురించి అడగాల్సిన పని లేదు. అలాంటి సరే, ఓ సన్నివేశం కల్పించుకున్నాం కదా. సరే, ఆ పెళ్ళి జరగాలి, జరగకూడదు ఉద్దేశం ప్రకారం. గుండ్రని మోమువాడు క్లాస తండ్రి అనిచాడు కాబట్టి సున్నా డాకు రావత్తు రావాలి. గుండ్రని మోమువాడును చూ కూతురు కూరిమి చూడు, ప్రేమతో తండ్రి అనుజ్ఞ ఇచ్చే ధనదాహము తీరని తల్లి క్రుద్ధయ్యి తీండ్రపు బుద్ధితోడ పతిదేవుని దిక్కుది చేసే ఆ ఇంటిలో తండ్రికి లేని మీసములు తల్లికి వచ్చారు కూతురు ఏడ్చారా. మీసం అంటే ఏంటి? పవర్. తండ్రికి లేనటువంటి మీసములు ఇప్పుడు తల్లికి వచ్చినాయి, పవర్ ఆమెది కాబట్టి అనుకున్న పెళ్లి కాలేదని కూతురు ఏడ్చింది. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి, చాలా వైవిధ్యం ఉంటుంది సమస్యల్లో. అక్షరాలు కలుపుకోవడం, అక్షరాలు విడదీయడం, విరుపుల్లో మెరుపును గుర్తించి ఆ సమస్యలను పూర్తి చేయడం అనే పద్ధతి ఉంటుంది. ఇంకా మోడర్న్గా కూడా చాలా అడుగుతూ ఉంటారు సమస్యలు. పల్నాటి సింహం 100 డేస్ సెలబ్రేషన్లో అవధానం చేశారు ఎంఎస్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్ అవధానం ఏర్పాటు చేశారు. చాలా ఏళ్ళు అయింది ఇప్పటికీ పల్నాటి సింహం, ఓహో 20 ఏళ్ళు దాటి. అప్పుడు సినిమా యాక్టర్లు అంతా పృచ్చవుడు కూర్చున్నారు, మురళీమోహను ఇలాగ జయసుధా వీళ్ళంతా. అందులో ఒక పృచ్చవుడు ఒక సమస్య ఇచ్చారు. ఎంఎస్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఆయనే సమస్య తయారు చేశారని, కవి కదా, అంతా సినిమాకు సంబంధించి ఉండాలి తమాషగా అని చెప్పి ఒక సమస్య నాకు ఇచ్చారు. సుమలత పాలిచ్చి పెంచే శోభన్ బాబును, సుమలత పాలిచ్చి పెంచే శోభన్ బాబును. సుమలత ఒక హీరోయిన్, శోభన్ బాబు ఒక హీరో, వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాదు. సుమలత పాలిచ్చి శోభన్ బాబును పెంచిందట, ఇది ఘోరమైన విరుద్ధార్థం, ఇది పూర్ణత ఏంటండి? అప్పుడు నేను తమాషా ఏం చేశారంటే, వాళ్ళు అనుకున్న అర్థం కాకుండా ఇంకో కొత్త అర్థం చెప్పాను. యశోద తల్లిని తీసుకున్నాను, విమలంబగు వాత్సల్యము, స్వచ్ఛమైన వాత్సల్యం, విమలంబగు వాత్సల్యము సుమనస్సున సుధలు కురియ శోభించు యశోద మగువ రూపము దాల్చిన సుమలత. సుమలత అంటే పూలతీగ. పూలతీగ ఒక మగువ ఆకారం ధరిస్తే ఎలా ఉంటుందో సుకుమారంగా, అటువంటిది ఆ యశోద. పాలిచ్చి పెంచే శోభన్ బాబున్, బాబున్ బాబు అయినటువంటి కృష్ణునికి శోభన్ శోభతో పాలు ఇచ్చి పెంచి. కాబట్టి సమస్యలో ఏముందా అని ఆలోచించి ఎక్కడ విరుపు చేస్తే చమత్కారం వస్తుందో అది పట్టుకోవాలి. ఒక విరుద్ధంగా చాలా ఇస్తారు, దున్నకు దూడ పుట్టినది దుగ్ధము పిండగ కుండదీగది అని చోటిచ్చారు హైదరాబాద్. దున్నపోతుకు దూడ పుట్టింది, పాలు పిండాలి, కుండ తీసుకొని రా. తెలివిలేని వాడైతే వెంటనే కుండ తీసుకుని వస్తాడు, దూడ పుట్టింది కదా ఇంకేమని. కానీ అక్కడ దున్నపోతు, దున్నకు దూడ పుట్టినది దుగ్ధము పిండగ కుండదీగది. ఒక పల్లెటూరు జీవితాన్ని వర్ణించారు. ఒక సేద్యం చేసుకునే పల్లెటూరు వాడు, పాపం ఇంట్లో పాడి లేదు, గేదెలు ఎండిపోయినాయి, చాలా రోజుల తర్వాత ఒక గేదె ఈనింది, ఆ శుభవార్త చెబుదామని పరుగు పరుగున ఆ పల్లె పాడుచుపోయింది. పొలంలో సేద్యం చేస్తున్నాడు భర్త. అప్పుడు ఈ వెంటున్నది, పిన్నలు పాలు లేక దురపిల్లెడి దుర్గతి తప్పిపోయి. మన పిల్లవాళ్ళు పాలు లేక అవస్థలు పడుతున్నారు కదా. పిన్నలు పాలు లేక దురపిల్లెడి దుర్గతి తప్పిపోయి, సంపన్నుల ఇళ్ళకేగు దురవస్థయు నేటికి తీరిపోయి, నీ కన్నుల కోర్కె తీర ఇక కాంసము సేద్యము చాలు క్షేత్రము దున్నకు. దున్నకు అంటే దున్నవద్దు, చెప్పకు చెప్పవద్దు, చేయకు చేయవద్దు. అక్కడ నిషేధార్థంలో దున్నకు దున్నవద్దు, ఇక దున్నింది చాలు క్షేత్రము దున్నకు. దూడ పుట్టినది ఇంటికొచ్చి చూద్దురా నీ కన్నుల కోర్కె తీర అన్నది కదా, దుగ్ధము పిండగా కుండదీగదే అని ఇట్లాగ సంతోషంతో ఆమె చెప్పింది. ఇలాగా ఎక్కడ విభక్తులు మార్చుకోవాలి, ఎక్కడ సమస్యను కట్ చేస్తే విరుగుతుంది అని చెప్పి ఆలోచిస్తే అది పరిష్కారం అవుతుంది. లాగా ఉంది. సరే కొన్ని మాత్రం చెప్పాను ఈ సమస్యలు. ఇప్పుడు దత్తపదులు చెప్తారు ఒక అర్ధ గంట సేపు. దత్తపదులు అంటే ఇంతకుముందే చెప్పారు, అత్త ఇచ్చిన పదులము కాదు, లేకపోతే పది దత్తపదులు అని కాదు. దత్త అంటే ఇవ్వబడిన పద పదములు గలది, దత్తపది. సప్తపదిలాగా అష్టపదిలాగా ఏదో ఒకటి ఇష్టపది దత్తపది. ఈ దత్తపదుల్లో ప్రాచీన కాలంలో ఒక రీతిగా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు నోటికొచ్చినవి అడుగుతున్నారు, అదే పొరపాటు. చాలామందికి వృచ్ఛక పాత్ర వహించే అర్హత లేని వాళ్ళు ఉంటారు. దత్తపది అంటే ఏముంది, ఓ నాలుగు పదాలు అడగడం కదా అని చెప్పేసి న్యూయార్క్ నేవార్క్ హ్యూస్టను బోస్టన్ వచ్చేది భారత అర్థం చెప్పండి ఏం చెప్తారు. అది కాదు, అతను ఆలోచించాలి ఇవి కుదురుతాయా లేదా అని, ఒదుగుతాయా లేదా అని తెలిసి ఇవ్వాలన్నమాట. దీనిలో మొదట ప్లెయిన్గా ఇస్తారు కొంతమంది చాలా మంచివాళ్ళు, పాపం అవధానిని ఎందుకు కష్టపెడతారని ప్లెయిన్గా ఇస్తారు. ఏమండి నాకు బళ్ళారిలో ఇచ్చారు సమస్య, ఏమండి వగ పొగ సెగ మగ వగ ఈ నాలుగు పదాలు మొదట్లో వచ్చేటట్టు చంపకమాల చెప్పండి, మీ ఇష్టం వచ్చిన అర్థం ప్రయోగించని ఇబ్బందులు. అప్పుడు రామాయణ అర్థం చెప్పమన్నారు. నేను అశోకవనంలో ఉన్న సీత దృశ్యం అయితే బాగుంటుందని అప్పుడు ఆంజనేయుడు ఉంగరం చూపించారు రామ ముద్రికలు, ఆమె కన్నీరు ముందుగా ఏడుస్తూ ఉంటుంది. ఎంత చెప్పినా ఆమె పాపం ఆ దుఃఖం ఆగలేదు, పాపం ఆంజనేయుడు హృదయం ద్రవించిపోయింది. అప్పుడు ఈ పదాలతో చెబుతున్నాడు, ఏమంటున్నాడు, పొగలకు మమ్మ పొగలుట అంటే కుమిలి కుమిలి ఏడబడ, పొగలకు మమ్మ నీ కనుల పొంగిన అశ్రులను ఆపవమ్మ, పెన్ సెగలను చిమ్ము డెందమును నిబ్బర మొప్పగా నిలుపవమ్మ, నీ మగడు పరాక్రమించి రిపుమర్దన తప్పక చేయునమ్మా, నీ వగపులు తీరునమ్మా, కపివాక్యము నమ్మగదమ్మా జానకి. ఇందులో ఏ కష్టం లేదు, వరుసగా నాలుగు పదాలు పొగ సెగ మగ వగ అనేవి చంపకం వల్ల వచ్చి ఇలాంటివి పెద్ద ఇబ్బంది ఏమి లేదు, మేము చేస్తూ ఉంటాం. అయితే ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి ఇతర భాష పదాలు కూడా ఇస్తారు. ఒకసారి ఇక్కడ ఉన్నాయి వేరే, అంటే వాడు ఇచ్చినవి ఏమైనా చెప్పక తప్పదు అన్నమాట, మనకు తెలియనివి కూడా ఊహించి చెప్పాలి. అది లాస్ట్లో చెప్తున్నా ఒకటి, నాకు తెలియంది నేను ఎప్పుడు చూడను దాన్ని వర్ణించా ఉన్నాడు లాస్ట్ చెప్తాను. ఇంగ్లీష్ పదాలు ఇచ్చి దాన్ని పూర్ణ చేయమంటారు, లేదా హిందీ పేర్లు ఇచ్చి దాన్ని పూర్ణ చేయమంటారు. ఓ చోట రాకెట్లు జాకెట్లు పాకెట్లు లాకెట్లు వరుసగా శార్దూలంలో నాలుగు పదాలు వచ్చినట్లు ఒక అందమైన అమ్మాయి మీద పద్యం చెప్పండి. అప్పుడు ఇలా రాక ఎట్లుండును నీదు రాక వలన రాక శరద్రాత్రి, రాక ఎట్లు ఉండును రాకెట్లుండును, రాకెట్లుండును నీదు రాక వలన రాక శరద్రాత్రి, రోజాకెట్లుండును రోజాకు ఎట్లుండును, అక్కడ జాకెట్ లేదు, నీ కపోల సుషమా సౌందర్య సౌగంధ్యములు, నీ చెక్కిళ్ళ మీద ఉండే కాంతి పరిమళం ఆ సౌకుమార్యం రోజాకు ఎట్లుండును ఎలా వస్తుంది, పాకెట్లున్నను పూల మేడ అగు నీ పాదాలు పారాడు, పూరిపాక ఎలా ఉన్నా కూడా నీవు సంచరిస్తే అది పులమేడగా మారిపోతుంది, రేలాకిట్లుండును కోమలాంగి ప్రయాహ్లాదంబు పండింపవే, రేలు ఆక ఎట్లుండును, ఆక అంటే అడ్డం, రేలు అంటే రాత్రులు, రేలాకెట్లుండును కోమలాంగి ప్రయాహ్లాదంబు పండింపవే. ఇట్లాగా ఇంగ్లీష్ పదాలలో ఒక శృంగారాన్ని బంధించడం జరుగుతుంది. ఇంకొక దత్తపది సైకిల్ రిక్షా ఆటో లారీ, దీన్ని రామాయణ అర్థం చెప్పండి. సైకిల్ సుఖ్య వాహనం, ఆ రామాయణంలో సైకిల్ లేదు ఏమీ లేదు, మీ ఇష్టం వచ్చిన సన్నివేశంలో వర్ణించండి. అప్పుడు సీతాకళ్యాణం చెప్పాను, ఆ రాజన్యుల కన్నుదోయుకొక పూ సైకిల్ బిషాలోచన, సైకిల్ బిషా అంటే రాముడు ఆ రాజుల కన్నులకు ఒక నల్ల పూసలా కనిపించాడు, నల్లని వాడు కదా, వీడి ముఖం వీడే విరుస్తాడు వీళ్ళు అనుకున్నారు. ఆ రాజజ్ఞుల కన్నుదో ఇక ఒక పూసై కిల్బిష, కిల్బిష అంటే పాపం, సైకిల్ విషాలోచన భూరిక్షాత్రము కృంగ. భూరిక్షాత్రము, భూరిక్షాత్రము, రిక్షా విల్లు విరిచను భూపుత్రి పూదండతో ఆరాధింపగా రామచంద్రుడవురా ఆటోపమున్ చూపి. హేలారీతిన్ హేలారీతిన్ తొలుకారు మబ్బురుచులన్ లావణ్యముంజి మూచును. హిందీ పదాలు ఇస్తే కూడా దోస్తీ, షోలే, డాన్, బాబీ, ఈ నాలుగు పదాలు భారతార్థం చెప్పండి. ఇది ఏ ఘట్టమో మనం ఊహించుకోవాలి. అభిమన్యుని వీరవిహారం అయితే బాగుంటుందని చెప్పండి. తన దోస్తీవ్ర బలాతిరేకమున, దోహ అంటే భుజముల యొక్క తీవ్ర, సంధి చేస్తే దోస్తీవ్ర, విసర్గలు సకాలం వస్తే స్థా అవుతుంది, మనహాపుల స్థాపం మనస్తాపం అన్నట్లుగా దోహో ప్లస్ తీవ్ర దోస్తీవ్ర. తన దోస్తీవ్ర బలాతిరేకమున ఉద్దామ ప్రతాపాగ్ని చల్లిన సౌభద్రుడు విక్రమింపగ ఉషో లేఖా మయూఖాకృతిన్ కినుకన్ కౌరవ కుంజనములు అదరన్ క్రీడా.